యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు, ఏడును ఆయనకు హేయములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడైన ప్రభువా, మీ యొక్క సన్నిధిలోనికి మేము వేదవికాల ముందు వచ్చినప్పుడు ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మీకు హేయమైనటువంటివి మా హృదయంలో ఏమైనా ఉన్నవో లేదో మేము పరీక్షించుకునేటువంటి వారినిగా మమ్మల్ని చేయము తండ్రి. మేము ఎల్లప్పుడూ ప్రభువా నీ యొక్క భయభక్తులలో ప్రభువా నిలిచి నడుచుకునేటువంటి వారినిగా చేసి ప్రభువా నీ నామమును మహిమపరిచేటువంటి జ్ఞానము మాలో ఉండున్నట్లుగాను ప్రభువా, ఆ ప్రకారం మేము నడుచుకున్నట్లుగా మాకు తగిన సహాయం చేయండి. క్రీస్తు నామంద వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 6:17-19 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు, ఏడును ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరబడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చూసినప్పుడు యెహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు, ఏడును ఆయనకు హేయములు అని వ్రాయబడి ఉన్నది. చాలామందికి ఈ యొక్క సెంటెన్స్ చదవగానే ఇదేంటండి, ఓ పక్కన 6 అంటున్నాడు, ఇంకో పక్కన 7 అంటున్నాడు, ఏమిటిది అని అనుకుంటా ఉంటాం. ఇది హీబ్రూ స్టైల్ అంటారు. హీబ్రూ స్టైల్లో రెండవ పదాన్ని, మాటను ఎంఫసైజ్ చేసేందుకు మొట్టమొదట ఒక మాట చెప్పి ఆ తర్వాత దానిని మార్చి రెండవ మాటను, దేన్నైతే ఎంఫసైజ్ చేస్తున్నాడో ఆ మాటను రాస్తూ ఉంటారు. ఇక్కడ మనకి యెహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు, ఏడును ఆయనకు హేయములు అనేటువంటి ఈ యొక్క సెంటెన్సు ఇదే విధంగా వ్రాయబడినట్లుగా పండితులు చెప్తూ ఉంటారు. ఇదే విధంగా సామెతల గ్రంథం 30 కూడా ఇలాంటి సెంటెన్సెస్ఏ కొన్ని మీరు చూడవచ్చు. అంటే సామెతల గ్రంథము 30:18, 30:21 ఇలాంటివే ఉన్నట్లుగా మీరు గమనించవచ్చు. యెహోవాకు హేయమైనటువంటి ఈ ఏడు విషయములు ఏమేమిటి అనేటువంటిది ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మొదటగా అహంకార దృష్టి అని చెప్పబడినది, ప్రౌడ్ లుక్ అంటాం. దీని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఈ లోకంలో చూస్తున్నప్పుడు కొంతమంది దీనంగా కనపడతా ఉంటారు, కొంతమంది గర్వపోతులుగా వారి యొక్క ముఖంలోనే కనబడతా ఉంటారు. ఏమిటి కథ అని మనం ఆలోచించినప్పుడు వారికి ఉన్నటువంటి ఆ యొక్క ధన సమృద్ధి కావచ్చు, లేకపోతే వారి యొక్క హోదా కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి కులము కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి యొక్క ఫ్యామిలీ స్టేటస్ కావచ్చు, వారికి ఉన్నటువంటి విద్యార్హతలు కావచ్చు, వారికి ఉన్నటువంటి అందం కావచ్చు, ఇలాంటివన్నీ కూడాను మనుషులను ఉప్పొంగజేసి వారిని గర్విష్ఠులనయ్యేలాగా చేస్తూ ఉంటాయి. ఈ గర్వము హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో, ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్తూ ఉంటారు కదా, ఆ విధంగా ఆ లోపల ఉన్నటువంటి గర్వమును ఈ యొక్క మనిషి యొక్క దృష్టి ద్వారా మనం గమనించవచ్చు, ఆ గర్వాన్ని మనం చూడవచ్చు. వారు ఈ గర్వపు దృష్టిని కలిగి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఇది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. నేను ఒక్కోసారి ఆఫీస్కి వెళుతూ ఉండేవాడిని, హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ యొక్క ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీస్కి వెళుతూ ఉండేవాడిని, డైరెక్టరేట్కి. అక్కడికి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఉంటున్నటువంటి సమయంలో కొంతమంది ఆలఫీసడను వస్తూ ఉండేవాళ్ళు, గ్రూపు. ఆ గ్రూప్ను చూడగానే చాలా దారుణంగా ఉండేది. వాళ్ళు ఏంటంటే, వాళ్ళ మొహం చూస్తే వాళ్ళు అన్ని దుర్మార్గాలు చేసినట్లుగా వాళ్ళ మొహాల్లోనే కనపడతా ఉండేది. వాళ్ళు టీవీగా నడుచుకుంటూ, ఇక మమ్మల్ని కొట్టిన వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు అన్నట్లుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తుండేవాళ్ళు. అంటే వీళ్ళు ఎలా వస్తున్నారని చెప్పి కొంచెం నేను గమనించి చూసినప్పుడు, వీళ్ళ వెనకాల ఒక రాజకీయ నాయకుడు ఎవరో, ఒక ఎమ్మెల్యే గారు ఎవరో ఒక ఆయన వస్తూ ఉండేవాడు. ఓహో, ఇదే కథ అనుకునేవాడిని. ఇలాంటివి మనకు తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ గర్వపు దృష్టి అనేటువంటిది, లేకపోతే అహంకార దృష్టి అనేటువంటిది మనుషులను బుద్ధిహీనులుగా చేసి వాళ్ళని ప్రయోజకత్వం లేకుండా చేస్తూ ఉంటుంది. అతనికి కావలసినది ఏంటంటే, వీళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క జులుము ప్రదర్శించేటువంటి స్థితి, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి రౌడీయిజం అనేటువంటిది అతనికి కావాలి. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే, వీళ్ళు చెడ్డ పనులు చేస్తే పోలీస్ స్టేషన్లో కేసులు అయితే వీళ్ళని మళ్ళీ వెనక్కి తెచ్చే విధంగా ఒక రాజకీయ నాయకుడు కావాలి. కాబట్టి వీళ్ళకేమో అతను, అతనికేమో వీళ్ళు అన్నట్లుగా తిరుగుతూ ఉండేవాళ్ళు. మనం హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్కి అక్కడికి వెళ్ళినట్లయితే, ఆ క్వార్టర్స్ నిండా ఇలాంటి వాళ్ళకి అసలు కొద్దివే లేదు, అందరూ ఇలాంటి వాళ్ళే మనకి కనబడుతూ ఉంటారు. సరే, ఈ లోకస్తులు అనేటువంటి వారు సర్వసాధారణంగా ఈ రకంగా ఉండటమనేటువంటిది మనకి మామూలు అనుకోవచ్చు. అయితే మన విశ్వాసులలో సహితము కొంతమంది ఇలాంటి వారు కనబడుతుంటారు అప్పుడప్పుడు. వాళ్ళని చూస్తేనేమో విశ్వాసులు అని చెప్తూ ఉంటారు. వాళ్ళ యొక్క దృష్టి చూసినప్పుడు, మనం గమనించినప్పుడు అహంకారమైనటువంటి దృష్టి కలిగినటువంటి వారుగా, వారిలో ఏ విధమైనటువంటి మృదుత్వం కానీ ఏమి లేనట్లుగా కనబడుతుంటారు. కొందరు మెత్తని కత్తి అంటారు చూసారా, అలాంటి వారు ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు చాలా మెత్తగా మాట్లాడుతూ ఉంటారు, ఏ విధమైనటువంటి కపటం లేని వారుగా ప్రదర్శిస్తూ ఉంటారు. హృదయము నిండా మెత్తని కత్తి లాంటి స్వభావం వారికి ఉంటుంది. వెనకకు పోయి వాళ్ళు చేసేటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా మనం ఉండాలి. దీనంతటికీ కారణం ఏంటంటే, హృదయంలో ఎప్పుడో ప్రభువుతో ఉన్నటువంటి యొక్క సంబంధమును వాళ్ళు కోల్పోయారన్నమాట. అందువలననే నాశనమునకు ముందు గర్వము నడుచునని ప్రభువు చెప్పినట్లుగా, ఈ గర్వ స్వభావం ఎప్పుడైతే హృదయంలోనికి వచ్చిందో వాళ్ళు అహంకారమైనటువంటి దృష్టిని ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రార్థన నుండి, వాక్యము నుండి వారు ఎప్పుడూ తప్పిపోయి ఉంటారు. ఇక వారేంటంటే ఆ నాశనకరమైనటువంటి ఆ మార్గంలో పడి ముందుకు వెళుతున్నారన్నమాట. వీళ్ళ గురించి కొంచెం మనం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. వారిని గురించి మనం ఏదో తప్పుగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, ఏదో గుసగుసలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ కొంచెం ఇలాంటి అహంకార దృష్టి అనేటువంటిది విశ్వాసుల్లో మనం చూచినట్లయితే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మంచిది. ఎందుకంటే వారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో మనకు తెలియదు. కల్లలాడు నాలుక అంటే అబద్ధములు చెప్పేటువంటి నాలుక. అబద్ధములు చెప్పటం అనేటువంటిది మనందరం ఎప్పుడో ఒకప్పుడు చేసే ఉంటాము. కొంతమందికి అది దినచర్య, ఇక మిగిలినటువంటి వాళ్ళందరూ ఈ మధ్యస్థంగా ఉంటారు. కొంతమంది ఏమంటారంటే, అబద్ధములు ఆడటం అనేటువంటిది నేను ఎప్పుడు చేయనండి, ఎప్పుడన్నా అవసరం పడినప్పుడు మాత్రమే చేస్తుంటానంటారు. అవసరం పడినప్పుడు చెప్పేటువంటిదే అబద్ధం, మిగిలినప్పుడు ఏదో పిల్లవాడిని పడుకోబెట్టట కానీ పిచ్చోడు వస్తున్నాడు పడుకో అని అనేటువంటిది పెద్ద అబద్ధం అంటారు. అది ఊరికనే పడుకోబెట్టేందుకు ఊరికనే చెప్పినటువంటిదే తప్ప దానిని అబద్ధమని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనము అవసరం కొద్దీ ఎప్పుడు కావాలంటే అప్పుడు అబద్ధం చెప్పుకునే లెక్క అయితే ఇంకా అబద్ధం అని దానికి కొత్తగా పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఏముందండి? అది నిషిద్ధమైనది అని చెప్పవలసినటువంటి అవసరం ఏమున్నది? అయితే ఇక్కడ ప్రభువు హేయముగా దీనిని భావిస్తాడని చెప్పబడుతున్నది. ప్రభువు దగ్గరికి నీ వచ్చేటువంటి వాడివైనట్లయితే, నీవు గనక ఒక విశ్వాసి అయినట్లయితే, నీవింకను అబద్ధములు చెప్పేటువంటి వాడిగా నీవు ఉన్నట్లయితే నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ యొక్క హృదయము తప్పిపోయినటువంటి బాటలో వెళుతూ ఉన్నది అన్నమాట. ఒకసారి నేను జోషువా డానియల్ గారు ఒక అతనితో మాట్లాడుతూ, ఏమయ్యా నాతో మాట్లాడేటప్పుడు అబద్ధాలు చెప్పకూడదు తెలుసా అని అంటున్నప్పుడు నేను విన్నాను. నేను అది విన్నప్పుడు, ఏంటి ఈయన దగ్గరకు వచ్చి అబద్ధాలు చెప్పేటువంటి వారు కూడా ఉన్నారా అని నేను అనుకున్నాను. అంటే ఉన్నారనమాట, అలాంటి కేసులు ఆయన చూశారనమాట. కాబట్టి మనుషులు పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అబద్ధాలు చెప్తారు, చిన్నవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అబద్ధాలు చెప్తారు, ఉద్యోగంలో అబద్ధాలు చెప్తారు, వారికి ఏదైనా ఫేవర్ జరిగేలాగా ఉన్నదని అన్నట్లయితే అబద్ధాలు చెప్తూ ఉంటారు. మనం డిక్లరేషన్స్ ఇచ్చేటప్పుడు మన యొక్క దరఖాస్తులలో ఎన్నోసార్లు మనం అబద్ధాలు రాస్తూ ఉంటాము. మన యొక్క స్వప్రయోజనమును ఆశించి ఎన్నోసార్లు అబద్ధాలు చెప్తూ ఉంటాము. ఇవన్నీ కూడా అబద్ధాలే. సరే, సామాన్యుల కంటే అది మామూలుగా ఎప్పుడు జరిగేటువంటిది, వారు పట్టించుకునేటువంటి విషయం కాదనుకుంటారు వాళ్ళు. కాబట్టి అయితే మనము విశ్వాసులంగా దీని నుండి బహుదూరంగా ఉండవలసినటువంటి అవసరం ఉంటున్నది. అయితే మన యొక్క దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇక్కడ అబద్ధాలు చెప్పటం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. క్రింది నుండి పై వరకు ప్రతివారు అబద్ధాలు చెప్తారు. ఇంకా గట్టిగా మాట్లాడితే చాలా మత గ్రంథాలు చెప్పేటువంటిదే, వారికి కావలసినప్పుడు అవసరం ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పుకోవచ్చని చెప్తున్నాయట. కాబట్టి వారు తప్పుగా భావించరు. ఎట్లా భావిస్తారు? వారి మత గ్రంథాలే వాళ్ళకి చెప్తున్నాయి కదా. వాళ్ళకి ఈ మత గ్రంథాలు చెప్పేటప్పుడు అబద్ధాలు చెప్పటం అనేటువంటిది వాళ్ళకి లోపల జీర్ణించుకుపోయి ఉంటుంది. అయితే ఒక విశ్వాసిగా నువ్వు ఈ యొక్క బాటలో ఉన్నట్లయితే, ప్రభువుకు హేయమైనటువంటి ఆ యొక్క నేచర్ నీలో కనపడుతున్నట్లయితే దానిని వెంటనే నువ్వు సరిచేసుకునవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక తర్వాత లక్షణము, యెహోవాకు హేయమైనది అని వ్రాయబడినటువంటి లక్షణము, నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధులంటే అపరాధము చేసిన వారు కారు, వారిని చంపేటువంటి చేతులు అని వ్రాయబడి ఉన్నది. మనం మనుషులను డైరెక్ట్గా వెళ్ళి కత్తితో పొడిచి చంపేటువంటి ఆ సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఆ విధంగా చేయరు. అయితే అంతకు మించినటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మానసికంగాను మాటలతోనూ లేనిపోయిన మాటలు పలుకుతూ వారిని దూషిస్తూ, లేని వాటిని ఉన్నట్లుగాను ఉన్నవి లేనట్లుగాను కల్పించి చెప్తూ, వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను వాటన్నిటినీ మాసిపోయే విధంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ఈ విధంగా సమాజంలో ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది బేవెడ్డ ప్రోపగండా చేసే నిమిత్తం కరపత్రాలు వేసి పలాని వ్యక్తి ఇలాంటి వాడు, పలాని సందర్భంలో ఇలా చేశాడు అలా చేశాడు, ఉన్నవి లేనివి అన్ని కలిపి దానిలో రాసి ప్రజల మధ్య పంచేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకా స్త్రీలకు వస్తే వాళ్ళకు ఒకళ్ళకి చెప్తే ఇక చాలు, ఇక మిగిలినటువంటి పని అంతా వాళ్లే చూసుకుంటారు. కరపత్రాలు వేయనక్కర్లేదు, టీవీల్లోనూ ఇంటర్నెట్లోనూ వాళ్ళు మనం ఏం పెట్టనక్కర్లేదు. వాళ్ళ నోటి ద్వారా వెళ్ళేటువంటి యొక్క వార్తలు ఎలా పాకుతాయంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ హైటెక్ సూపర్ కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా మించిపోయి ఎక్కడికైనా చేరగలవు. ఇలాంటి వాళ్ళు మన మధ్య అనేక మంది తయారవుతూ ఉంటారు అప్పుడప్పుడు. వీరిని అప్పుడప్పుడు మనం సమాజంలో చూస్తూ ఉంటాము. అక్కడ ఉన్నదో లేదో విచారించరు, తెలుసుకోరు సరిగ్గా. ఇక రెండవది ఏంటంటే, అది తప్పు అయితే, ఒకవేళ తప్పు చేసుండొచ్చు, ఆ వ్యక్తి తప్పు చేసుండొచ్చు, వ్యక్తి అయిన తర్వాత తప్పులు చేయవచ్చు, వాటిని తీసుకొని ఇక్కడికి అక్కడికి వారికి వీరికి చెప్పేటువంటి వాళ్ళు సరైనటువంటి పరిస్థితి కాదు. అదేవిధంగా స్వార్థపరులు ఉంటారు. ఈ స్వార్థపరులు ఏం చేస్తుంటారంటే, తమ స్వార్థ ప్రయోజనాల కొరకు వీటిని వాడుకుంటూ ఉంటారు. లేని వాటిని చెప్తూ వారికి రావలసినటువంటి ప్రయోజనములను పక్కన పెట్టేసే విధంగా, వీరికి వారు అడ్డు తగలకుండా పక్కకు పోయేలాగా పక్కకు నెట్టేసే విధంగా వీరి యొక్క మార్గాన్ని క్రమపరచుకుంటూ ముందుకు పన్నాగములు పన్నుతూ వాటిని అమలు జరుపుతూ జీవితం అంతా ఈ రకంగానే సాగుతూ విశ్వాసులమని చెప్పుకుంటూ విశ్వాసులమని భ్రమపడుచు భ్రమపెట్టుచు నడిచేటువంటి వాళ్ళు అనేకులు ఉంటున్నారు. కాబట్టి నిరపరాధులను చంపేటువంటి చేతులు నీకు లేకపోవచ్చు, నోరు నీకున్నదా, మనసు నీకున్నదా, మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అందరూ అన్ని సందర్భాల్లో ఇలాంటి విషయాల్లో పాలు పంపులు పొందకపోవచ్చు, కానీ అవసరమైనప్పుడు, నీకు అవసరం పడినప్పుడు, ప్రక్క వారి మీద నీకు మనస్సు కష్టం కలిగినప్పుడు ఇలాంటి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అది కూడా సరైనటువంటి విషయం కాదు. ఒక వ్యక్తిని నీవు క్షమించేటువంటి స్వభావం కలిగి ఉండాలి. ఒకవేళ అతను నీ మీద ఎన్ని చాడీలైనా చెప్పి ఉండొచ్చు, లేకపోతే నీ యొక్క పేరు ప్రఖ్యాతులను పాడు చేసి ఉండొచ్చు, అయితే నీవు దానిని జాగ్రత్తగా పరిశీలించి దానిని ఏ విధంగా హ్యాండిల్ చేయవలనో ఆ విధంగా ప్రార్థనాపూర్వకంగా హ్యాండిల్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది తప్ప, నీ ఇష్టానుసారంగా దానికి చర్యకు ప్రతిచర్య అన్నట్లుగా నీవు దానిని ట్రీట్ చేసి దాన్ని హ్యాండిల్ చేయకూడదు. ఈ విషయంలో మనం మన హృదయాన్ని జాగ్రత్తగా పరిశోధించుకునవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక తర్వాత విషయానికి వస్తే, ప్రభువుకు హేయమైనటువంటి విషయములలో తర్వాత లిస్టులో చెప్పబడినటువంటిది, దుర్యోచనలు యోచించు హృదయము. ఈ యొక్క హృదయం కలిగినటువంటి వారిని ప్రభువు నిర్దోషులుగా ఎంచడు. ఎందుకనంటే, నీవు దుర్యోచనలు యోచించేటువంటి హృదయం కలిగినటువంటి వాడవైనట్లయితే, దానిలో మునిగి తేలుతూ ముందుకు సాగుతున్నటువంటి వాడవైతే, నీ హృదయం అంతా కూడా చీకటిమయమై ఉన్నదనమాట. నీలో ప్రేమ అనేటువంటిది లేదనమాట. పొరుగువానిని నీవు నిన్ను వల్లే ప్రేమించలేకపోతున్నావు అనమాట. ఎప్పుడు చూసినా గానీ దుర్యోచనలు యోచిస్తూ నీ స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనములను చక్కబెట్టుకునేందుకు మాత్రమే ఈ యొక్క యోచనలు నీకు పనిచేస్తూ ఉంటాయి. ఎత్తుకు పై ఎత్తు, తర్వాత చర్యకు ప్రతిచర్య అన్నట్లు ప్రతీకారం తీర్చుకోవటం అనేటువంటిది, ఈ విధంగా ప్లాటింగ్ అన్నమాట, హృదయములో ప్లాట్ చేస్తూ దానికి పన్నాగములు పన్నుతూ వాటిని అమలు జరిపేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది దీనిలో చక్రం తిప్పేటువంటి స్త్రీలు ఉంటారు. వీరి పని ఏంటంటే పన్నాగమంతా వీళ్ళు పన్నుతారు, మగవారికి పని చేయటానికి అప్పచెప్తూ ఉంటారు. ఇక వారు ఆ పనిని నిర్వర్తిస్తూ ఉంటారు. దీని ద్వారా లోకంలో జరుగుతున్నటువంటివి ఎన్నో విధమైనటువంటి చెడు కార్యములు జరుగుతున్నవి, కొన్నిసార్లు హత్యలు కూడా జరుగుతున్నట్లుగా మనం లోకంలో చూస్తూ ఉండొచ్చు. తర్వాత విషయము, యెహోవాకు హేయమైనటువంటి విషయంగా చెప్పబడినటువంటిది, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. అంటే ఇక్కడ ఏంటంటే, ఇతరులకు కీడు చేయు నిమిత్తమై నీవు త్వరపడి వెంటనే పరుగులెత్తేటువంటి వాడవైనట్లయితే, అలా చేసేటువంటి వాడవైనట్లయితే, నీ యొక్క పాదములు, నీ మనస్సు, హృదయం అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. అనేక మంది పన్నాగములను పని పెద్దవారి దగ్గరికి వెళ్ళి చిన్నవారి మీద, వారికి సమకాలికులు లేకపోతే సమ ఉజ్జీలైనటువంటి వారి మీద ఎన్నో రకములైనటువంటి చాడీలు చేపటం, కొండములు చేపటం, మనసులో వచ్చిందే తడువు ఆ యొక్క కోరికను తీర్చాలనేటువంటి ఉద్దేశం చేత పెద్దవారిని కలిసేందుకు, కీ పీపుల్ని కలిసి వారి వద్దకు వెళ్ళేందుకు, వారితో ఈ ముచ్చట్లని చెప్పేందుకు సమయం చూసుకొని వారితో మాట్లాడుతూ వారి మనసులన్నీ పాడు చేసి వారికి ఉన్నటువంటి విషయాలు పూర్తిగా తెలియకపోవచ్చు. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది వారు నీ వైపు నుండి మాత్రమే స్టోరీని వింటున్నారు, కానీ అవతల మనిషి నుండి వినలేదు ఇంకాను. కాబట్టి వారికి యొక్క మనసులో ఈ దుష్ట బీజములను విత్తి నువ్వు వారిని గురించి చెడు అభిప్రాయం కలిగేలాగా కీడు చేసేందుకు త్వరపడి పరుగులు ఎత్తు అనేటువంటిది. కొందరు కొంతకాలం తర్వాత పరిస్థితులు ఒకవేళ నిజంగానే అలాగే ఉండి మెరుగుపడకపోతే, పరిస్థితులు మెరుగుపడపోతే ఒకవేళ వెళ్ళి పెద్దవాళ్ళకి ఏమైనా చెప్తే చెప్పవచ్చును. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఉండనే ఉండదు ఆ విషయం. అయితే వారికి హాని చేసేందుకు, వారికి కీడు చేసేందుకు వెంటనే పరుగులెత్తి చిన్న కారణం ఏదైనా కనపడినట్లయితే, ఇదిగోండి ఇలా జరిగిందంట అని చెప్పేటువంటి ఈ యొక్క ఊసులు, ఇవన్నీ కూడాను పెద్దవాళ్ళ వరకు చేరవేయడం, ఇవి సరైనటువంటి పరిస్థితి కాదు, నీ హృదయం కూడా సరైనటువంటి స్థితిలో లేదు ఇలాంటి కార్యములు చేసేటువంటి వాడవైనట్లయితే నువ్వు. ఇక తర్వాతది, లేని వాటిని పలుకు పెద్ద సాక్షి. లేని వాటిని పలికేటువంటి వాడివి అబద్ధములు చెప్తున్నావని చెప్తాం. అయితే అబద్ధ సాక్షిగా నువ్వు ఉంటావు ఉంటావు ఒక్కోసారి. ఏమిటంటే నీకు వారంటే ఇష్టం లేదు, కాబట్టి వారి మీద నువ్వు అబద్ధాలైనా సరే కల్పించి సాక్ష్యములు చెప్పటానికి నువ్వు రెడీ అవుతున్నావంటే నీవు సరైనటువంటి స్థితిలో లేవన్నమాట. సామాన్యులకు అది మామూలే. గయ్యలోక సంబంధమైనటువంటి వాళ్ళకి వారు ఏదైనా సాక్ష్యములు చెప్పమన్నప్పుడు అక్కడ లాయర్ దగ్గరికి వెళ్తారు. ఆ లాయర్ ఏమంటాడంటే, ఇదిగో నువ్వు ఇలా చెప్పాలయ్యా కోర్టులో ఇలా చెప్తే అప్పుడు మనకి బలం ఉంటుంది, మన కేసుకు బలం ఉంటుంది అని చెప్తాడు. ఆ విధంగా వాళ్ళు చెప్పటానికి వాళ్ళకి ఆభ్యంతరం ఏమీ లేదు. అయితే నీవు ఒక విశ్వాసి అయి ఉండి ఇక్కడ చెప్పబడినట్లుగా లేని వాటిని పలుకుతూ అబద్ధ సాక్ష్యాలు చెప్పేటువంటి వాడివి కానీ ఉంటున్నావా, ఎప్పుడైనా అలా చెప్పావా? అయితే నువ్వు పరీక్షించుకొని దాని విషయమై లోతుగా పశ్చాత్తాపడవలసినటువంటి సమయం వచ్చింది. తర్వాత, అన్నదములలో జగడములు పుట్టించువాడు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి ఎక్కడో ఒక చోట, ఏదో ఒక చోట అగ్గి పుల్ల గీసి నిప్పు పెట్టనితే వాళ్ళకి ఎందుకో మరి నిద్ర పట్టదు. వారి పొద్దున్నుండి సాయంత్రం వరకు చేసేటువంటి పనులన్నీ కూడాను ఇలాంటి పనులే ఉంటా ఉంటాయి. ఇక్కడ చెత్తను అక్కడ పోగువేయటం, అక్కడ ఉన్నటువంటి ఇంకొంత చెత్త తీసుకెళ్లి మొత్తం చెత్తను మరో చోట పోగేయటం, ఇది కొందరు చేసే పనులు. నాకు ఒక ఆయన తెలుసు, ఆయన ఒక పాస్టర్ అంటాడు. ఆ పాస్టర్ గారు చేసే పని ఏంటయ్యా అంటే, నేను పాస్టర్గా ఇంటింటికి దర్శిస్తూ ఉంటానండి అంటాడు. సరే, ఈ దర్శనానికి వెళ్ళినప్పుడే వాళ్ళతో మాట్లాడుతూ, వారితో ఈయనకున్నటువంటి ఆ చెత్త అంతా అక్కడ చెప్తూ, వాళ్ళు ఇంకొంత చెత్త ఆయనకి అప్పచెప్పినట్లయితే అది కూడా పోగేసుకుని సంచిలో పెట్టుకుంటాడు. ఈ మొత్తం సంచి అంతటిని తీసుకెళ్ళి ఇంకో చోట గుమ్మరిస్తాడు. అక్కడ ఇంకొంత చెత్త వారికి సమర్పిస్తారు. ఆ చెత్తను ఈ సంచిలో చెత్తను కలిపి ఇంకా పెద్ద సంచిలో వేసుకుంటాడు. మరో చోటుకి వెళ్ళి అక్కడ గుమ్మరిస్తాడు. ఇక ఇదే పని ఆయన చేసేటువంటిది. ఏమిటి ఈయన చేసేటువంటిది? సువార్త పైన లేకపోతే ఒకరి మధ్య ఒకరికి తంపులు పెడుతూ వీరి మధ్య ఉన్నటువంటి సమాధానాన్ని పోగొడతామా ఏమిటి అనేటువంటిది చాలామంది ఆయన గురించి అభ్యంతరపడుతూ ఉండేవాళ్ళు. కొంతమంది పెళ్లి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ పెళ్లిలో జగడం అనేటువంటిది ఉండి తీరాలంట. అదేంటో మరి నాకైతే అర్థం కాలేదు. ఈ పెళ్లి లాంటివి ఇదే విధంగా కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల పంపకానికి వచ్చినప్పుడు ఇలాంటి వాటిల్లోనూ ఒకరి మధ్య ఒకరికి సరైనటువంటి అవగాహన లేకుండా చేయటము, ఒకరి మధ్యన ఒకరికి సమాధానం లేకుండా చేయటం అనేటువంటి దానిలో కొంతమంది ఆరుతీరినటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. అయితే నువ్వు ఇలాంటి కోవకి చెందినటువంటి వాడవైనట్లయితే, నీ పని ఇలాంటిది అయినట్లయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే సంఘములో పార్టీలు సృష్టిస్తూ అక్కడ గ్రూప్ అని ఇక్కడ గ్రూప్ అని ఆయన యొక్క గ్రూప్ అని ఈయన యొక్క గ్రూప్ అని వీళ్ళకి వాళ్ళంటే పడకుండా వాళ్ళకి వీళ్ళంటే పడకుండా చేయటం, సంఘంలో సమాధానం లేకుండా చేయటము, సంఘాన్ని విభజించటము, నెమ్మదిలేనటువంటి పరిస్థితిని సృష్టించటము, ఇవన్నీ కూడాను సంఘంలో జరుగుతున్నటువంటి విషయాలు. ఒకసారి నేను ఒక ఊరిలో ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి ముందు దినం వెళ్ళాను. ఆ ముందు దినం వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇంటి కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు అక్కడ. అయితే రెండవ రోజు నేను వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఒక కోళ్ల ఫారంలోని కోళ్ళలాగా బెలబెలమంటున్నారు అందరూ. ఇదేంట్రా ఇంతమంది నిన్న లేనటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారేంటి, ఒకవేళ ఏమైనా చుట్టాలు వచ్చారేమో అనుకున్నాను. తీరా చూస్తే అక్కడ ఉన్నటువంటిది చుట్టాలేం కాదు, ఎవరెవరో మనుషులు ఉన్నారు. ఏమిటి అని ఆరాధిస్తే నాకు తెలిసింది ఏంటంటే ఆ ఇంటి ఆయన అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఒక పార్టీని ఏదో ఈయన సపోర్ట్ చేస్తూ ఉంటాడంట. కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఆ దినమందు సంఘంలో ఎలక్షన్ జరుగుతుంటే ఎదురు పార్టీకి ఓటు వేస్తారు సంఘ సభ్యులు అని అనుకున్నటువంటి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఈయన ఇంట్లో పెట్టేసేసి వాళ్ళని నిర్బంధించేసి గృహ నిర్బంధంలో పెట్టేసి అవతల వాళ్ళకి ఓట్లు పడకుండా వీళ్ళందరినీ నిర్బంధించి ఉంచాడు అనమాట. దాన్ని నేను చూసినప్పుడు నేను అనుకున్నాను ఒక పక్కన గుడి, ఆ గుడికి సంబంధించినటువంటి ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్లో ఇదా చేసే పని, గుడికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అవి. చూడండి ప్రియులారా, మనం ఎలాంటి స్థితికి దిగజారిపోతున్నామంటే రాను రాను, లోకం యొక్క పరిస్థితి చాలా మెరుగుగా ఉందేమో అనిపించేటువంటి పరిస్థితికి మన సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు దినదినము దిగజారిపోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలోనికి సంఘం వచ్చేసినట్లయితే ఆ సంఘంలో చావు తప్ప జీవం అనేటువంటిది ఏదీ ఉండదు. మహాసంఘం అండి మాకున్నటువంటి, ఎప్పుడో కట్టబడిందండి, ఎంతోమంది పడతారండి. ఇలాంటివన్నీ పక్కన పెట్టేసాయి. నీవు నీకున్నటువంటి ఆ యొక్క నీతి అనేటువంటిది నిన్ను పరిశుద్ధమైనటువంటి మార్గంలో నిన్ను నడిపించకపోయినట్లయితే మనుషుల మీద అబద్ధాలు చెప్పేటువంటి వాడివి, చాడీలు చెప్పేటువంటి వాడివి, అబద్ధ సాక్ష్యములు పలికేటువంటి వాడివి, ఇవన్నీ చేస్తూ మనుషులను మాటలతో పొడిచి పొడిచి చంపేటువంటి వాడివి. నీవు ఇలాంటి వాడివైనట్లయితే నీలో దైవాత్మ లేదు. నువ్వు విశ్వాసం అని చెప్పుకోవచ్చు, సంఘ పెద్దనని చెప్పుకోవచ్చు, అధికారము పొజిషను సంఘంలో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి నువ్వు నేరుగా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మోకాళ్లపై ప్రార్థన చేసి నీ యొక్క తప్పిదములను గ్రహించుకుని పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితేనే దేవుని యొక్క ఆత్మ నీలో మళ్ళీ తిరిగి రావటానికి ఆస్కారం ఉన్నది. ఆ విధంగా చేయటానికి ప్రభు మనకు ఒక్కొక్కరికి సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడవైన ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న సమయమందు మీరు అనుగ్రహించినటువంటి కొద్ది మాటలు మాలో పనించినట్లుగా సహాయం చేయండి. మీకు అసహ్యమైనటువంటివి, మీకు హేయమైనటువంటివి ఏడు కలవని ప్రభువా మేము తెలుసుకుని ఉన్నాం తండ్రి. వీటిలో ఒక్కొక్క దానిని మేము ఆలోచిస్తూ ఇవి మా హృదయంలో ఎప్పుడైనాను ఉబుకుచున్నావా, ఎల్లప్పుడూ లేకపోయినప్పటికీ అప్పుడప్పుడు పైకి ఉబుకుచు మమ్ములను నీ నుండి దూరపరిచేవిగా ఉంటున్నావా అనేటువంటిది మేము పరీక్షించుకుంటూ మీలో ప్రభువా మమ్మలను సరిచేసుకునేందుకు నన్నైనా మాకు సహాయపడినట్లుగా ఈ మాటలు మా హృదయములకు దీవించండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.